కథ చెప్పవా?
మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రియాంజ్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం పాతాళ దుర్గం. లాస్ట్ పాడ్కాస్ట్లో కుంతల దేశ మంత్రి కొడుకైనటువంటి శశికాంతుడు అనేవాడు ఇద్దరు మిత్రులతోటి వేటాడడం కోసం అరణ్యానికి వెళ్తాడు. అక్కడ శత్రువులు అతన్ని గాయపరుస్తారు. భద్రుడు అనేటువంటి అతని ఫ్రెండ్ ఒకతను పారిపోయి రాజధాని నగరం చేరుతాడు. కుంతల రాజు మంత్రి అరణ్యంలో ఏం జరిగి ఉంటుందా అని చర్చిస్తూ ఉండగా సైనికుడు ఒకడు వచ్చి కదంబరాజు కొంతమంది దూతలను పంపినట్టు వాళ్ళకు చెప్తాడు. తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు విందాం. కదంబరాజైన ఉగ్రసేనుడి దూతలు నలుగురు ఇద్దరు ఖైదీలతో సభామందిరానికి వస్తారు. శతభానుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉండడం అంటే కూర్చున్నాడు. గంగాధరుడు దూతల వెంట ఉన్న ఖైదీల చేతి కట్లు విప్పవలసిందిగా అక్కడ ఉన్నటువంటి సేవకులను ఆజ్ఞాపిస్తాడు. రాజసేవకులు ఖైదీల యొక్క కట్లు విప్పబోయేంతలో ఉగ్రసేనుడి దూతల్లో ఒకడు ముందుకు వచ్చి గంగాధరుడికి తల వంచి నమస్కరిస్తూ, మహామంత్రులు నన్ను క్షమించాలి, వీళ్ళిద్దరూ పరమ క్రూరులు, అతి సాహసులు అంటూ ఖైదీలను సమీపించి తన చేతి కర్రతో ఒకరిని పొడుస్తూ, వీడు ధూమకుడు, పితృహంతకుడు, అంటే ఇతడి తండ్రినే ఇతను చంపేసిండు, ఈ రెండవ వాడు సోమకుడు, భాతృహంతకుడు, అంటే భ్రాతృహంతకుడు అంటే తన సోదరుణ్ణి చంపేసిండు, ఈ హంతకుల్ని మా వద్దకు పంపడంలో మీ మహారాజు గారి అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు మంత్రి గంగాధరుడు. ఆ ప్రశ్న వింటూనే మిగతా ముగ్గురు దూతలు ముందుకు వచ్చారు. అందరూ ఒకేసారి మాట్లాడబోయిన వాళ్ళలా మొదటి దూత ఇలా మిగతా వాళ్ళను చూడగానే ఆగిపోయారు. అప్పుడు మొదట మాట్లాడినటువంటి ఆ దూత శతభానుడి వైపు తల ఎత్తి చూసి తర్వాత మంత్రికి రాజుకు వినబడేంత పెద్ద గొంతుతో, మహారాజులు, మహామాత్యులకు మా ప్రభువులు ఉగ్రసేన మహారాజులం గారు గౌరవపూర్వకంగా నమస్కారాలు చేసి దుఃఖకరమైనటువంటి ఒక వార్తను ఇలా విన్నవిస్తున్నాను. కదంబరాజ్యంలో ఏ కారణం వల్లనో ప్రవేశించిన కుంతల దేశ మహామంత్రుల పుత్రుడు, వారి అనుచరులిద్దరూ, ఖైదీ నుంచి పారిపోయిన ధూమకుడు, సోమకుడు అనే హంతకుల వల్ల గొప్ప ఇక్కట్ల పాలయ్యారు. ఆ ముగ్గురిని ఈ హంతకులు చంపి వారి నగలు, గుర్రాలు దొంగలించబోయేంతలో ఒక సింహాల మంద అక్కడికి వచ్చి పడింది. అంటే కొన్ని సింహాలు వాళ్ళ మీదకి వచ్చినాయి. ఇదంతా అబద్ధం చెప్తున్నారు వాళ్ళు, అంతేనా కదా? బాణం వేసింది ఆ దేశపు రాజు. ఆ ముగ్గురిని ఈ హంతకులు చంపి వారి నగలు, గుర్రాలు దొంగలించాలని అనుకున్నారు. ఒక సింహాల మంద అక్కడికి వచ్చేసరికి ఈ హంతకులు ఆ ప్రదేశం నుంచి పారిపోతూ కాపలా సైనికులకు దొరికారు. మహామంత్రుల పుత్రుల యొక్క ఈ మిత్రులటువంటి శవాలు ఉన్నాయి కదా, అంటే ఎవరైతే మహామంత్రి యొక్క పుత్రుడు ఉన్నాడు కదా, పుత్రుడు అంటే కొడుకు, ఆయన యొక్క మిత్రులు అంటే ఫ్రెండ్స్, వాళ్ళ శివాల కోసం సైనికులు కొండ ప్రాంతం అంతా గాలిస్తున్నారు. దొరికితే ఆ సంగతి వెంటనే తెలియబరచబడుతుంది అని చెప్పాడు. అంటే మొత్తానికి ఏదో ఒక స్టోరీని కుకప్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, దూతలను పంపిండు. మీ మహారాజు గారు ఇదంతా నోటి మాటగా చెప్పమన్నారా, లిఖిత పత్రం ఏమీ లేదా అన్నాడు గంగాధరుడు. అప్పుడు ఏదైనా కూడా ఉట్టిగా నోటి మాట చెప్తే ఏది ఉండదు, ఏదైనా కూడా డాక్యుమెంట్ ఉండాలి. మహారాజు గారు ఈ దారుణ విషయం రాయ ప్రయత్నించారు కానీ వారికి మనసొప్పలేదు. వాళ్ళకు అతనికి రాజుగారికి రాయాలనిపించలేదు. ఆ కారణంగా వారు రాయదలుచుకున్న విషయం నాకు చెప్పి మీకు చెప్పమని చెప్పారు అన్నాడా దూత. అంతవరకు కదంబరాజు దూత చెబుతున్నదంతా శ్రద్ధగా విన్నటువంటి శతభానుడు సింహాసనం మీద నుంచి లేస్తూ, సరే ఇక మీరు వెళ్ళిపోవచ్చు, ఈ హంతకుల్ని విచారించి తగిన శిక్ష మేమే విధిస్తామన్నాడు. ఆ మాటలు వింటూనే ఉగ్రసేనుడి దూతలు కలవరపడిపోయి ఒకళ్ళ ముఖాల వైపు ఒకళ్ళు చూసుకున్నారు. ఈసారి దూతల్లో మరొకడు ముందుకొచ్చి, మహారాజా క్షమించాలి, తండ్రిని, సోదరుణ్ణి చంపినటువంటి ఈ ఖైదీలను మేము మీకు అప్పగించడం అనేటువంటిది మాకు రాజుగారు చెప్పలేదు, కేవలం వీళ్ళ గురించి మీకు చెప్పమని అన్నారు. వీళ్లకు మా రాజ్యంలోనే యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడింది. వీళ్ళ ఖైదు నుంచి పారిపోయి తిరిగి ఈ కొత్త హత్యలకు పూనుకున్నారు. మా మహారాజుగారి ఆజ్ఞ ఏమిటంటే ఈ హంతకులిద్దరిని కూడా కదంబ కుంతల దేశాల సరిహద్దు మీద ఉన్న మహావృక్షానికి దేనికైనా వేలాడగట్టి ఉరిదీయమని, ఆ కార్యం మేము తిరిగి వెళ్ళేటప్పుడు పూర్తి చేస్తాం, ఇక సెలవు అన్నారు. ఉగ్రసేనుడు దూతలు నలుగురు ఖైదీలిద్దరిని సమీపించి వాళ్లను చేతికర్రలతో పొడుస్తూ వెనక్కి తిప్పబోయారు. ఖైదీల్లో ధూమకుడనేవాడు రోషంగా కల్లెర్రజేసి, ఛీ దుర్మార్గుల్లారా అంటూ గట్టిగా అరిచాడు. సోమకుడు కర్ర దెబ్బ తిని ఉలకలేదు, పలకలేదు. అతడి ముఖం మీద ఎలాంటి బాధ ప్రస్ఫుటం కాలేదు. దూతల్లో ఒకడు వాళ్ళిద్దరికి చేరువగా వెళ్ళి, జాగ్రత్త, మీ పెళ్ళాం బిడ్డల మాట మర్చిపోకండి అన్నాడు పళ్ళు కొరుకుతూ. అంటే వాళ్ళను ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకొని వచ్చింది ఇద్దరిని. దూతలు ఖైదీలతో సభామందిరం నుంచి బయటకు వెళ్ళిపోయారు. రాజు శతబానుడు వాళ్ళు పోయిన ద్వారం వైపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ, మహామంత్రి, హంతకుడు ఉగ్రసేనుడే అన్నటువంటి అనుమానం నాకు బాగా దృఢంగా అనిపిస్తున్నది. ఏమిటి అతడి ఈ కపట నాటకం అంతా అన్నాడు. ఈ కపట నాటకం చాటున మహాభయంకరమైన కుట్ర ఏదో ఉన్నదన్న అనుమానం నాకు కలుగుతున్నది మహారాజా అంటాడు ఆ మంత్రి. శశికాంతుడు బతికి ఉన్నాడు అని నేను కూడా భావిస్తున్నాను అన్నాడు మంత్రి గంగాధరుడు. శశికాంతుడు క్షేమంగా తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. ఉగ్రసేనుడికి మన భద్రుడి గాయపడి నగరం చేరినట్టు తెలియదనుకుంటా. అతడి దూతల మాటల వల్ల మన వాళ్ళు ముగ్గురు అరణ్యంలోనే మరణించారని వాళ్ళు అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తున్నది అన్నాడు శతబాలుడు. అతడి దూతలు మన నగరం చేరకముందే అందరూ అలాగే అనుకొని ఉంటారు. అప్పుడు నగర ప్రజలు చెప్పుకునే మాటల వల్ల భద్రుడు ఇక్కడికి చేరినట్టు దూతలకు తెలిసిపోతుంది. వెన్నులో తగిలిన బాణం శస్త్రం చేసి బయటకు లాగగానే అతడు మరణించాడని పుకారు వేయిస్తాను అన్నాడు గంగాధరుడు. అంటే రాజు మంత్రి యొక్క కొడుకు ఉన్నాడు కదా, ఆ రాజు ఏం చెప్పిండంటే వీళ్ళకి తెలిసిపోతుంది కదా, మరి ఎవరో ఒకళ్ళ విషయంలో తెలిసిపోతుంది కదా అనేసరికి, ఎవరి ద్వారానో తెలిసిపోతుంది, వాళ్ళ మిత్రుడు ఒకడు మన రాజ్యానికి వచ్చిండు అనే విషయం అనగానే, ఏం లేదు అని చనిపోయిన అనేటువంటి ఒక పుకారును నేను పుట్టిస్తా అంటాడు. ఇందువల్ల కలిగే లాభం ఏమిటి అన్నాడు శతబాణుడు. ఈ పుకారు అతడి దూతల ద్వారా కానీ మరొక విధంగా కానీ ఉగ్రసేనుడికి చేరుతుంది. ఆ విధంగా అరణ్యంలో జరిగిన వాస్తవం ఏమిటో మనకు తెలిసే అవకాశం లేదని అతడు ధీమాగా ఉంటాడు. అది మనకు చాలా మేలు చేకూరుస్తుంది మహారాజా. ఈ హంతకులనబడేటువంటి ఖైదీలిద్దరి సంగతి తెలుసుకోవాలి, అదంతా నేను చూస్తాను. అప్పటికే మనము వాళ్ళను పంపించడం అనేది మంచి పని చేసినట్టు లేదు. అయినా సరే మనము వాళ్ళని పంపించి వేశాము, ఇక ఆ విషయం మనం మర్చిపోదాం. మహారాజా, ఈ హంతకులు ఇద్దరు కూడా ఖైదీలు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది కదా, తమరు ఇక మీరు వెళ్ళండి అంటూ మంత్రి గంగాధరుడు రాజుకు నమస్కరించి సభామందిరం నుంచి బయటకు వచ్చి అక్కడ కాపలా ఉన్న ఒక భటుణ్ణి పిలిచి వాళ్ళ నాయకుడిని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఉగ్రసేనుడి దూతలు ఆ రాజభవనం బయటికి దాటి నగరంలోకి ప్రవేశిస్తారు. రాజవీధిన ఉన్న ఒక చెట్టు కింద 4 గుర్రాలు కట్టివేయబడి ఉన్నాయి. దూతలు వాటిని ఎక్కి ఖైదీలైన ధూమక సోమకుల నడుముకు పొడవాటి తాళ్ళను కట్టి వాటి కొనలను గుర్రాల జీనులకు బిగించి బయలుదేరారు. వాళ్ళను ఆ గుర్రాల మీద ఎక్కియకుండా వాళ్ళ నడుముకి తాళ్ళను కట్టి గుర్రాల మీద వీరి నలుగురు ఎక్కి వెళ్తున్నారు. సరిగ్గా రాత్రి అయిపోయింది. నగరం మొత్తం కూడా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఏవో అవసరాల పనుల మీద పోయే ఒకరిద్దరు పౌరులు, ఆ గస్తీ తిరిగేటువంటి సైనికులు తప్ప దూతలకు ఎవరూ కూడా దారిలో ఎదురుపడలేదు. వాళ్లకు భద్రుడు బతికి ఉన్నాడా లేక మరణించాడా అన్న సంగతి తెలుసుకోవాలని చాలా తొందరగా ఉన్నది. తాము కదంబరాజు దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాణం దెబ్బతిని గాయపడిన వాడు అరణ్యంలో ఎక్కడో గుర్రం మీద నుంచి జారి కింద పడి మరణించి ఉంటాడని భావించారు. కానీ కుంతల నగరం చేరిన తర్వాత నగర పౌరులు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆ గాయపడ్డవాడు ఆ రాజభవనం చేరాడు. వాడు మాట్లాడే స్థితిలో ఉంటే మొత్తం విషయం బయటపడిపోతుంది. దూతలు నగరద్వారం చేరి అక్కడ కాపలా వాళ్లకు నగర రక్షకుడు ఇచ్చినటువంటి అనుమతి పత్రం చూపించి, పాపం మంత్రి కుమారుడి స్నేహితుడొకడు గాయపడి నగరం చేరాడట, వెన్నులో గుచ్చుకున్న బాణంతో అతడి ఇంత దూరం గుర్రం మీద రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నారు వినబడేటట్టు. ఆ గాయపడ్డ యువకుడి పేరు భద్రుడు, ఉక్కుముక్కలా ఉండేవాడు. ఏం లాభం, శస్త్రం చేసి బాణం బయటకు లాగగానే ఆ ఉన్న కాస్త కొన ఊపిరి పోయింది అన్నారు కాపలా భటులు. అంటే వాళ్ళు ప్లాన్ చేసిండ్రు. ఇది విషయం చెప్పింది కదా, చనిపోయిండు అని చెప్పి మెల్లకు పుకారు పుట్టించింది. అయ్యో పాపం అంటూ దూతలు లేని జాలి కనబరిచి నగరద్వారం దాటి అరణ్య మార్గం పట్టారు. మన మహారాజు మంత్రి పథకం వేశారంటే దానికి తిరుగుండదు, మంత్రిగారు సామాన్యుడా, నూలు పోగుతో ఏనుగును బంధించగలడన్నాడు ఒక దూత. చచ్చిన వాళ్ళు చచ్చారు, పథకాలు తంత్రాలు అల్లేవాళ్ళు అల్లుతున్నారు, వాళ్ళ మాటకేం కానీ మధ్య మనం అదృష్టవంతులం అన్నాడు మరొక దూత. ఏమిటబ్బా అంత అదృష్టం అన్నాడు మొదటి దూత. మనం వచ్చిన పని మహాచక్కగా మహాచాకచక్యంగా నిర్వహించాం, మన వాగ్జాలంతో అంటే మన యొక్క మాట తీరుతోటి ఈ దేశపు రాజును మంత్రిని మనము మెప్పించగలిగాం, ఇందుకు మన రాజుగారు మనెంతో సత్కరిస్తారో, ఎన్నెన్ని మాని మాణిక్యాలు ఇస్తారో ఊహించుకుంటుంటే అబ్బా నాకెంతో హాయిగా ఉంది అంటూ దూత పెద్దగా నవ్వాడు. అతడి నవ్వు ముగిసే లోపల అంతకంటే పెద్దగా వికృతంగా దారిపక్క చెట్ల చాటు నుంచి మరొక నవ్వు వినిపించింది. దూతలు ముగ్గురు ఆశ్చర్యపోయి ఆ ధ్వని వచ్చిన వైపుకు చూశారు. అక్కడెవరూ వారికి కనిపించలేదు, అలికిడైన జాడ కూడా లేదు. గుడ్డి వెన్నెలలో అరణ్యం మహాభయంకరంగా ఉన్నది, ఏవేవో వింత ధ్వనులు వినిపిస్తున్నాయి. వింత ధ్వనులు అంటే డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. మన సంతోషంలో మనం ఇంతవరకు పరిసరాలను గమనించలేదు సుమా, ఈ అరణ్యం దొంగలకు దారి దోపిడిగాళ్ళకే గాక భయంకరమైన పిశాచాలు కూడా ఇక్కడ ఉంటాయని విన్నాం. ఇక నోళ్ళు మూసుకొని జాగ్రత్తగా గుర్రాలను నడపండి, ధూమక సోమకులు గుర్రాల వెంట వస్తూనే ఉన్నారా అంటూ దూతల్లో ఒకడు వెనక్కు తిరిగి చూశాడు. ఆ మరుక్షణం దూతల మీద చెట్ల కొమ్మల నుంచి కనకనలాడే బొగ్గులు వానజల్లులా కురిసినాయి. ఆ నిప్పు కణాలు మీద పడగానే గుర్రాలు బెదిరి పరిగెత్తసాగినాయి. దూతల్లో ఇద్దరు దుస్తులు నిప్పంటుకొని భగ్గుమన్నవి. కొరివిదయ్యాలు రో కొరివిదయ్యాలు అంటూ దూతలు నలుగురు ఒక్కసారిగా భీతితో కేకలు పెట్టారు. కళ్ళాలు లాగి పరిగెత్తే గుర్రాలను ఆపాలనే ప్రయత్నం వాళ్ళేమీ చెయ్యలేదు. అవి పెద్దగా అరుస్తూ దారి తెన్ను లేకుండా అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తసాగినాయి. ధూమక సోమకులు పడుతూ లేస్తూ వాటి వెనక పరిగెత్తసాగారు. కొద్దిసేపటి తర్వాత గుర్రాలు అలిసిపోయి ఇక గుర్రాలు నడిపే వాళ్ళ యొక్క స్వాధీనంకి వచ్చాయి. దూతల్లో ఒకడు ధూమక సోమకులు తమ వెంటనే ఉండడం గమనించి తృప్తిగా, అమ్మయ్యా వీళ్ళు మనతోటే ఉన్నారా బాబు, మనం ఎంత అదృష్టవంతులం, ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం, కొరివిదయ్యం పట్టు నుంచి బయటపడ్డ వాణ్ణి కాలుడు కూడా ఏమి చెయ్యలేడని సామెత కదా అన్నాడు. ఆ సామెతలకు ఏముంది, మనం దారి తప్పామన్నాడు ఒక దూత విసుగ్గా. దారి తప్పితేనేం, మన ప్రాణాలైతే దక్కినాయి కదరా, ఆ కనబడే కొండ మన రాజ్యంలోదే కదా అన్నాడు మరొక దూత. అవును మీ రాజ్యంలోదే, మీరు కదంబరాజుగారి దూతలా, మంచిది, నా వెంట రండి. నేను కుంతల దేశ సరిహద్దు కాపలా సైనికుణ్ణి, కుంతల కదంబ దేశాల సరిహద్దు మీద ఉన్నదే ఆ కనబడే మహావృక్షం, మీరు దాని కింద నిలబడి చూస్తే పోవలసిన దారి సూటిగా కనబడుతుంది అని చెప్పాడు ఒక సైనికుడు. సైనికుడు ముందుండి దారి తీయగా దూతలు ఎక్కడలేని సంతోషంతో తమ గుర్రాలను వెనుకగా నడిపి అతడు చెప్పిన మహావృక్షం కిందికి వెళ్ళారు. అక్కడ మరొక కాపలా సైనికుడు కత్తి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడు. అక్కడ తెల్లగా పాములా మెలికలు తిరుగుతూ పోతున్నదేమిటి, కొండవాగా అని అడిగాడు ఒక దూత. కాపలా సైనికుడు ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేంతలో చెట్ల కొమ్మల్లో ఏదో ఒక శబ్దమైంది. దూతలు భయంతో అలా భయపడిపోతూ తలలు ఎత్తి ఏవో కొండ చిలువల్లా ఉన్నాయే అవి అంటూ గుర్రాలను అదిలించారు. అంతలో బలమైన రెండు ఉచ్చుతాళ్ళు విసురుగగా వచ్చి దూతల్లో ఇద్దరి ఉసురు అంటే మెడకు తాడు వేశారు కదా, ఉరితాడులాగా ఇద్దరి కంఠాలకు బిగుసుకున్నాయి. వాళ్ళెక్కే ఉన్న గుర్రాలు రెండు ముందుకు పరిగెత్తినాయి. కత్తి చేతపట్టుకొని ఉన్న కాపలా సైనికుడు ధూమక సోమకుల నడుముకు బిగించున్న తాళ్ళను ఒక్క వేటుతో నరికి వేశాడు. మిగిలిన ఇద్దరు దూతలు భయంతో అరుస్తూ గుర్రాలను అదిలించి కొండవాగు వైపు దౌడు తీశారు. కంఠాలకు ఉచ్చులు బిగుస్తున్న దూతలిద్దరు కూడా ఒక్కసారి కీచుమంటూ అరిచి కొమ్మాలకు వేలాడసాగారు. ఒక నలుగురు దూతల్లో ఒక ఇద్దరి మెడలకు తాళ్ళు పడిపోయినాయి, వాళ్ళని గుంజిని రెవరు. ఆ పారిపోయే ఇద్దరిని వాగు చేరక ముందే పడగొట్టండి అన్న ఒక కేక వినిపించింది. ఆ వెంటనే చెట్ల చాటు నుంచి బయటకు వచ్చిన కుంతల సైనికులు దూతల వైపు రివ్వు రివ్వుమంటూ బాణాలు వదలసాగారు. మరి ఏం జరిగింది తర్వాత, ఆ ఇద్దరిని దొరకబట్టిండ్రా, ఆ మిగతా ఇద్దరు చనిపోయినరా, ఆ ఇద్దరు ఎవరైతే హంతకులు అని చెప్పి తీసుకొచ్చిందో వాళ్ళకేం జరిగింది అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.